Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో సాటర్డే అనగానే మనం ఏదైనా స్పెషల్ మాట్లాడుకుంటూ ఉంటాం మామూలు విషయాల కన్నా. అందులో భాగంగా మనము మూవీసు, మ్యూజిక్, లిటరేచర్ ఇలా రకరకాలు మాట్లాడుకున్నాం. కొన్నిసార్లు అయితే ఫోక్ టైల్స్ కూడా మాట్లాడుకున్నాం. సో విక్రమార్క కథలు అవి ఇవి అన్నీ చాలా. సరే, ఇవన్నీ అయిపోయాక ప్రస్తుతానికి ట్రెండింగ్ ఏదైనా ఉంది అంటే బయోపిక్స్. అండ్ ఆ బయోపిక్స్లో కూడా ట్రెండింగ్గా ఉన్నది ఏదైనా ఉంది అంటే ఇదిగో ఇది, ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి గురించి ఎన్నో వర్షన్స్ తీస్తున్నారు. బాలకృష్ణ గారి వర్షన్, తర్వాత ఏమో మన ఆర్జీబీ వర్షన్, ఆ తర్వాత లక్ష్మీశ్ వీర గ్రంథం అని చెప్పి ఇంకొకటి, ఇలా మళ్ళీ రేపు మహానాయకుడు కూడా రాబోతుంది. సో ఇన్నిటి మధ్య అసలు మరి అంత ట్రెండింగ్ టాపిక్ మీద మనం కూడా మాట్లాడపోతే బాగుండదు కదా. అందుకనే మనము గత 6-7 వారాలుగా ఈ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వారం అల్లూరి సీతారామరాజు మూవీ గురించి చెప్తాను. ఆ మూవీ వేసింది కృష్ణ కదా, ఎన్టీఆర్ గారు కాదు కదా అంటారా? అసలు ఆ మూవీ గురించి ఎన్టీఆర్కి కృష్ణకి గొడవ జరిగిందని చాలామందికి తెలుసు. ఆ సబ్జెక్టు యాక్చువల్గా ఫస్ట్ ఎన్టీఆర్ తీద్దామనుకున్నారు, అయితే ఎప్పటికీ తీయట్లేదు. ఇంకా ఓకే తర్వాత తీద్దాం, దీని తర్వాత, ఈ మూవీ తర్వాత అని అట్లా పోస్ట్పోన్ చేస్తూ పోతుంటే 1974లో కృష్ణ తీసేశారని, తీసేశారంటే పక్కకి జరిపేశారని కాదు, ఆ మూవీ తీశారని, దాంతో ఆయనకి బాగా కోపం వచ్చిందని అందరికీ బాహాటంగా తెలిసిన విషయమే. ఎన్టీఆర్ గారు తీద్దాం అనుకుని ఆలోచన మాత్రమే చేశారా, లేకపోతే స్క్రిప్ట్ కూడా రాయించి పెట్టుకున్నారా, స్టార్ట్ చేసి వదిలేశారా అనే వివరాలు చాలామందికి అంత క్లియర్గా తెలియవు. ఇద్దరి మధ్య ఇలా చెయ్యాలి అన్న విషయం మీద క్లాష్ వచ్చింది అని మాత్రమే తెలుసు తప్ప డీటెయిల్స్ తెలియదు. అంటే స్క్రిప్టింగ్ పరంగా అయిపోయిందా, లేకపోతే చిన్న ఒక కిక్ స్టార్ట్ ఇచ్చారా, ఏమిటి అనేది. వాటి గురించి తెలుసుకోవడానికి కొన్ని పాత మ్యాగజైన్స్ తిరగేస్తే కొన్ని విషయాలు తెలిసినాయి. 1957 జనవరి 20 నాటి ఆంధ్రపత్రిక వీక్లీలో దాని గురించి ఒక న్యూస్ దొరికింది. అండ్ దాంతో పాటు విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు అప్పట్లో కినిమా అని ఒక మూవీ మంత్లీ మ్యాగజైన్ ఒకటి ప్రచురించేవాళ్ళు. కొద్ది కాలానికి దాన్ని మూసేసి 1967 ప్రాంతంలో విజయ చిత్ర పేరుతో మళ్ళీ ఇంకో పత్రికను ప్రారంభించారు. సరే, అది పక్కన పెట్టండి. 1957 ఫిబ్రవరి సంచిక కూడా దొరికింది. వాటి ప్రకారం ఏంటంటే జనవరి 17 ఆ మూవీ NIT బ్యానర్ మీద స్టార్ట్ అయింది. మార్నింగ్ 9:00కి NIT కార్యాలయంలో పూజ అవి జరిగి వాహిని స్టూడియోలో ప్రారంభోత్సవం జరిగింది. 10 గంటలకల్లా వాహినిలో రికార్డింగ్కి రిహార్సల్స్ పూర్తి చేసి టేక్కి మొత్తం సిద్ధం చేశారు. ప్రొడ్యూసర్ త్రివిక్రమరావు, దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు, కెమెరామెన్ రెహమాన్, కళా దర్శకత్వం తోట, సంగీత దర్శకుడు టీవీ రాజు సంగీత దర్శకత్వంలో, ఘంటసాల, మాధవ పెద్ది, పిఠాపురం, ఎంఎస్ రామారావు, ఇంకో 12 మంది ఇంకా ఈ గ్రూప్ సింగర్స్ అందరూ కలిసి పడాల రామారావు రాసిన ఒక కోరస్ సాంగ్ని పాడించారు ఆ రోజు. పడాల రామారావు గారు అల్లూరి జీవిత చరిత్రని ఆంధ్రశ్రీ అనే పేరుతోటి ఒక నాటకంగా రాశారు. సో మూవీ రచనకి ఆయనని, తర్వాత సముద్రాల జూనియర్ని తీసుకున్నారు. పడాల చేతనే ఒక పాట కూడా రాయించారు. హర హరోం హర మహా ఓంకార నాదాన పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డ స్వాతంత్ర విప్లవ సమర రంగాన పరప్రభుత్వపు నీడ సీమధొరల జాడ కృంగుతూ బతుకుటే జాతికి సిగ్గుర ముక్కోటి తమ్ములను ఒక్కటిగా నిలబెట్టి మెడబట్టి తెల్లోళ్ల నెట్టగెంటాలిరా పలనాటి చంద్రుని భుగభుగల పొగఘాటు రాణి రుద్రమ రౌద్ర రోషానల జ్వాల నీ మహాశక్తిరా శ్రీరామ రక్షర. గోదావరి పరుగు కృష్ణవేణి ఉరక పర్వతాలే రగులు నివ్వాళ్ళులెత్త తొడగొట్టి చేపట్టు జయము మొనగాడ. ఇది సాంగ్ ఆయన రాసింది. ఎవరు? పడాల గారు, పడాల రామారావు గారు. అయితే దీన్ని వాహిని సౌండ్ ఇంజనీర్స్ కృష్ణయ్యర్, వల్లభజోసుల శివరాం ఇద్దరు రికార్డ్ చేశారు. పాట వినడానికి రామారావు, త్రివిక్రమరావు, కమలాకర్ కామేశ్వరరావు, యోగానంద్ రెహమాన్, ప్రొడ్యూసర్ డిబి నారాయణ, సముద్రాల సీనియర్ అందరూ కూర్చుని ఉన్నారు. పాట పూర్తయిన తర్వాత రామారావు గారు, టీవీ రాజు గారిది అల్లూరి సీతారామరాజు ప్రాంతమే, అందుకని ఇంకా ఉత్సాహంగా ఈ ట్యూన్ని కూర్చారు అని అన్నారు. సో ప్రామినెంట్ క్యారెక్టర్ రామారావు గారిది తప్ప ఇంకెవ్వరి గురించి ఆయన రాయలేదు. పాట కూడా రికార్డు చేసిన తర్వాత మరి ఈ సినిమా ఎందుకు ఆపేసినట్టు అనే క్వశ్చన్ సహజంగానే మనకి డౌట్ రైజ్ అవుతుంది. అక్కడిదాకా వచ్చింది అంటే స్క్రిప్ట్ రెడీ అయిపోయి ఉంటుంది. రామారావు గారిది కూడా కేవి రెడ్డి గారి స్కూల్ కాబట్టి ఖచ్చితంగా స్క్రిప్టింగ్ అయిపోయిన తర్వాతే పాటలు విషయానికి వస్తారు. నిజానికి ఈ సినిమా ప్రకటన జయసింహ పాటల పుస్తకంలోనే వేశారట. అంటే మా చిన్నప్పుడు బాగా తగ్గిపోయింది అనుకోండి, కానీ మా నాన్న వాళ్ళ చిన్నప్పుడు 60s 60s ఆ టైంలో అనుకోండి, ఆల్మోస్ట్ ప్రతి పండక్కి ఈ మూవీ ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయి కదా, వాళ్ళు మా రాబోయే చిత్రాలు కమింగ్ సూన్ అని యాడ్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ప్రతిసారి NIT వాళ్ళ యాడ్లో అల్లూరి సీతారామరాజు పేరు ఉంటూ ఉండేది. కానీ మూవీ తీసే సాహసం NTR ఎప్పటికీ చేయలేకపోయారు. ఎందుకు? మూవీలో కథ, కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నాయని, వాటి కోసమని లేనివి జోడిస్తే హిస్టరీ మొత్తం దెబ్బతింటుందని, అంటే ఏదైతే ఒరిజినల్ ఫ్లేవర్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు ఉందో ఆ స్టోరీ, ఆ హిస్టరీ, దానికి సంబంధించినటువంటి చరిత్ర, దాని ఈస్థెటిక్స్ దెబ్బతింటాయని NTR కొంచెం వెనకడుగు వేసుంటారు అనేది అంటూ ఉంటారు. మరి అవి చూసుకోకుండానే పాటల రికార్డింగ్ వరకు వెళ్ళిపోయారా? కృష్ణ మీద అలిగినప్పుడు, తర్వాత సినిమా తీద్దామని గట్టిగా అనుకున్నప్పుడు మరి ఈ అభ్యంతరాలు గుర్తుకు రాలేదా? అప్పుడు కథ ఏమన్నా కొత్తగా పుట్టుకొచ్చిందా అనే డౌట్ కూడా రావచ్చు. మరి వాటన్నిటికీ తెలియాలంటే ఇదిగో ఈ చిన్న విరామం తర్వాత చెప్తాను.
వివాహ భోజనంబు, వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు, వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు, వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఔరౌర గారెలల్లా అయ్యారే బూరెలిల్లా, ఔరౌర గారెలల్లా అయ్యారే బూరెలిల్లా, ఒక్కోరే అరిసెల్లుల్లా ఎల్ల నాకే చెల్ల. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు, ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు. పలీరే లడ్డులందు వక్రేణి పోణిలిందు, పలీరే లడ్డులందు వక్రేణి పోణిలిందు, బలేది లేది ముందు ఎల్ల నాకే విందు. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు, ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు. మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు వస్వారే పాయసాలు ఎల్ల నాకే తాలు వివాహ భోజనంబు దింపైన వంటకంబు ఇయాల వారి బిందు ఒక్కొక్క నాకే ముందు
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో అల్లూరి సీతారామరాజు మూవీ గురించి జరిగినటువంటి ఫ్రిక్షన్ ఏదైతే ఉందో దాని గురించి నేను చెప్తున్నాను. పండంటి కాపురం రిలీజ్ అప్పుడు, రిలీజ్ అయిపోయిన తర్వాత అంటే 100 డేస్ ఫంక్షన్ అప్పుడు రామారావు గారు కృష్ణతో కలిసి ఒక మూవీ చేస్తానని ప్రకటించడంతో దేవుడు చేసిన మనుషులు మూవీ కథని తయారు చేసుకున్నారు. సరే, ఆ మూవీ స్టోరీ రెడీ అయిపోయేసరికి జయాంధ్ర ఉద్యమం వచ్చి దాంట్లో కృష్ణ కొంచెం చురుకైన పాత్ర తీసుకోవడంతో కోపం తెచ్చుకున్నారు. అప్పట్లో ఏంటంటే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఆ ఉద్యమాన్ని బలపరచలేదు, ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తప్పుకున్నారు కూడా. కానీ ఆ ఉదాసీనత వల్ల వాళ్ళ మూవీస్ కలెక్షన్ల మీద ప్రభావం పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మొక్కుబడిగా ఉద్యమానికి జై అన్నారు అంతే. అయితే ఈ గొడవల కారణంగా ఆయన మూవీ చెయ్యరేమో అని అనుకుంటూ ఉండగా ఓ రోజు రామారావు గారే పిలిచి వేషం వేస్తాను అని అన్నారు. ఆ మూవీ సందర్భంగా కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణతో బాగా ఫ్రెండ్షిప్ బలపడింది. ఆ తర్వాత మూవీగా అల్లూరి సీతారామరాజు తీస్తానని కృష్ణ ఆ సినిమా పాటల పుస్తకంలో ప్రచురించినప్పుడు ఎన్టీఆర్కి కోపం వచ్చి, అల్లూరి సినిమాలో కథ లేదు, ఆడదు, నువ్వు కురుక్షేత్రం తీయి, నేను కృష్ణుడు వేస్తాను, నువ్వు అర్జునుడు వేద్దువు కానీ అని ఆఫర్ ఇచ్చారంట. అనేసరికి, లేదు, మా కథనం మీద నమ్మకం ఉంది నాకు, మీరు తీస్తాను అంటే మానేస్తాము, లేదు మీరు తీయను అంటే మటుకు నేను తీస్తాను, మాకు మాత్రం మేము రాసుకునే స్క్రీన్ ప్లే మీద మంచి నమ్మకం ఉంది అని అన్నారట. అనేసరికి ఎన్టీఆర్ గారు, నువ్వు తీయద్దు నేను కూడా తీయను అన్నారంట. సారీ, మీరు తీయనంటే ఓకే, బట్ నేను మాత్రం తీస్తానని కృష్ణ ముందుకు వెళ్ళడంతో కోపం వచ్చి దేవుడు చేసిన మనుషులు మూవీ సక్సెస్ మీట్కి అంటే విజయోత్సవ సభకి కూడా రాలేదని కోపం వచ్చి, తర్వాత చాలా ఏళ్ళకి అల్లూరి సీతారామరాజుని తీద్దాము, స్క్రిప్టింగ్ చేయమని చెప్పి పరుచూరి ప్రదేశం అడిగినప్పుడు, ఓసారి కృష్ణ మూవీ చూసి అప్పుడు నిర్ణయం తీసుకోండి అని వాళ్ళు అంటే, అప్పుడు కృష్ణను అడిగి ప్రత్యేకంగా షో వేయించుకొని చూసి దీన్ని మించి మేము తీయలేము అని అనుకుని ఆ ప్రాజెక్ట్ని అటకెక్కించారు. కానీ ప్రాజెక్ట్ అయితే వదిలేశారు, కానీ ఆ వేషంలో కనపడాలన్న కోరిక తీరక చాలా మూవీస్లో ఆ వేషంలో కనపడ్డారు. బేసిక్గానే ఎన్టీఆర్ జస్ట్ నటుడే కాదు కదా, దర్శకుడు, నిర్మాత, రచయిత, ఆయన పేరుతో ఒక మ్యూజియం అంటూ వెలిసి దాంట్లో సంపూర్ణమైనవి, అసంపూర్ణమైనవి అన్ని స్క్రిప్టుల్ని అంటే ఫ్రూట్ఫుల్ అయినవి, రిజెక్ట్ అయినవి, మధ్యలో ఆగిపోయినవి ఈ స్క్రిప్టులన్నీ పెడితే ఆయన అల్లూరి సీతారామరాజుని ఎలా తీద్దామనుకున్నాడు అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లో స్క్రిప్ట్ రాయించారు కాబట్టి. వేరే క్యారెక్టర్స్ని కూడా అంత బలంగానే తీర్చిదిద్ది ఉంటారు అని ఆశించేందుకు అవకాశం ఉన్నది. అయితే పోను మూవీస్లో ఆయన డామినేషన్ పెరిగి మిగతా పాత్రలన్నీ ఒక పనికిరాని వాళ్ళగాను లేకపోతే ఒక సెకండ్ గ్రేడ్ యాక్టర్స్ చేత వేయించడమో జరిగి ఉండేది. కృష్ణ కాబట్టి రూథర్ఫోర్డ్ పాత్రని జగ్గయ్య చేత వేయించారు, అదే రామారావు తీసి ఉంటే ఆ పాత్రని జగ్గారావు అంటే బాపు గారి సాక్షి సినిమాలో మెయిన్ విలన్గా పరిచయం అయ్యి తర్వాత చాలా సినిమాల్లో ఏదో చిన్న చితగా పోర్షన్స్ వేశారనమాట, క్యారెక్టర్స్ వేశారు, ఆయన చేత వేయించేవారు అని చాలామంది అప్పట్లో అనుకున్నారట. కృష్ణ తీశారు కాబట్టి ఆ సినిమాలో హేమ హేమిల్ని తీసుకున్నారు. వాళ్ళు తనను డామినేట్ చేస్తారు అన్న భయం ఎప్పుడు ఆయన అసలు భయపడలేదు. అదే రామారావు గారు అయితే తను ఉండగా వేరే వేషాలు ఎవరైనా వేస్తే పర్వాలేదు అనే లెక్కతో చిన్న స్టార్లతో నింపేసేవారు. పైగా కృష్ణలా అవుట్డోర్లో తీసి ఉండేవారు కాదు, చాలా మటుకు స్టూడియోలోనే లాగించేసి ఉండేవారు. ఏదేమైనా సరే ఆ సినిమా తీసి కృష్ణ చరిత్ర సృష్టించారు. ఒక భయం వలనో లేకపోతే ఒక కమర్షియల్ క్యాలిక్యులేషన్స్తోటో మరీ ఎక్కువగా వేయడం వల్ల రామారావు గారు ఆ పాత్రను మిస్ అయ్యారు అని అన్నారట. సో ఆ విధంగా చెప్పాలంటే ఒక క్యారెక్టరు ఎప్పుడు కూడాను క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని వేయకుండా, అంటే నా వెనకాల నువ్వు ఉత్త గోడ పెట్టి నన్ను ఒకడిని పెట్టి సినిమా తీసినా సరే ఏ లొకేషన్ అక్కర్లేదు, శుభ్రంగా ఆడుతుంది అని ఏదైతే చెప్పారో అది అక్షరాల నిజము. కానీ కొన్నిసార్లు అంటే స్క్రీన్ ప్లే కానీ లేకపోతే కొంచెం స్టోరీ అంత మన స్టోరీ పరంగా ఏం పెద్ద అంత మార్పులు చేయలేము అని అనుకున్న వాటిని మటుకు అంత ధైర్యం చేయలేకపోయారనే ఆ విషయం ద్వారా నాకు అర్థమైంది. అయితే ఎన్టీఆర్ గారు ప్రొడ్యూసర్గా మారిన తర్వాత ఆదర్శాలతో తీసినటువంటి పిచ్చి పుల్లయ్య 1953లో రిలీజ్ అయింది, అలాగే తోడు దొంగలు అది 1954లో. అవన్నీ క్రిటిక్స్ బాగా హైలీ అక్లైమ్డ్ అయినా కూడా, క్రిటిక్స్ ఎంతో చక్కగా ప్రశంసించినా కూడా కమర్షియల్గా ఫ్లాప్ అవడంతో జయసింహ నుంచి కొంచెం ట్రాక్ మార్చారు. ఆ తర్వాత ఏంటంటే కొంచెం రియలిస్టిక్ మూవీస్ జోలికి పోల హైదరాబాద్ మూవీస్ పి గంగాధర్రావు గారు కీలు బొమ్మలు అని 1965లో ఒక ఆఫ్ బీట్ మూవీ తీస్తే ఏపీ గవర్నమెంట్ నుంచి కాంస్య నంది అవార్డు వచ్చింది దానికి. అండ్ ఐర్లాండ్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా దాన్ని షోకేస్ చేశారు. అయితే ఆ సందర్భంగా ఏర్పరిచినటువంటి ఒక అభినందన సభలో మాట్లాడుతూ గుమ్మడి గారు, గంగాధర్రావు గారిని ఆదర్శంగా తీసుకొని మన నిర్మాతలు ఇలాంటి మూవీస్ తీయచ్చు, ఎస్పెషల్లీ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామారావు గారు అని మాట్లాడంతో ఎన్టీఆర్ గారికి మండింది. నిన్నగాక మొన్న తోడు దొంగలు తీసాం, చేయి కాలింది, ఈ గుమ్మడి గారు మేము ఇంకా నష్టపోవాలని కోరుకుంటున్నట్టున్నారు, కావాలంటే వారి డబ్బుతో వారు తీసుకోవచ్చు, మమ్మల్ని ఎందుకు గోతిలో నెట్టడం అని చెరిగేశారు. సరే గుమ్మడి గారు ఏదో వివరణ ఇవ్వబోయారు కానీ ఎన్టీఆర్ గారు వినిపించుకోలేదు. నిజానికి గుమ్మడి గారు కొత్త తరహా సినిమాలు రావాలంటూ ఇలాంటి సలహాలు వ్యాసాల రూపంలో కూడా ఇస్తూ ఉండేవారు, రాసేవారు. కానీ ఆయన ఎంత డబ్బు సంపాదించినా ఏ రోజు ప్రొడ్యూసర్గా మారలేదు, ఒక్క మూవీకైనా మంచి సినిమా అనుకున్న దానికి ఒకదానికి కూడా ఫైనాన్స్ కూడా చేయలేదు. మేబీ అది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు మనసులో ఉండి ఉంటుంది. ఈ విషయాన్ని రచయిత త్రిపురనేని మహారథి గారు తన ముచ్చట్లు అనే ఒక దీంట్లో రాశారనమాట. నిజానికి తోడు దొంగల్లో ఎన్టీఆర్ గుమ్మడికి తనతో దాదాపు సమానమైనటువంటి వేషం ఇచ్చారు, ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. అయితే పోను వాళ్ళిద్దరి మధ్య కొంచెం క్లాషెస్ వచ్చినాయి, ఎస్పెషల్లీ మూవీ ఇండస్ట్రీని హైదరాబాద్కి తరలించే విషయంలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ల మధ్య వచ్చిన గొడవలో గుమ్మడి గారు కూడా ఇరుక్కున్నారు అని చెప్పారనమాట, అని రాసుకున్నారు ఆ ముచ్చట్లు అనే ఆర్టికల్లో. అలాగా అంటే ఎప్పుడైనా సరే నువ్వు ఇది చేయొచ్చు కదా అది చేయొచ్చు కదా అని అన్నప్పుడు వాళ్ళేమో అసలు ఏం చేయకుండా పక్కన వాళ్ళని అంటూ ఉంటే, అప్పటికి గుమ్మడి గారు కూడా ఎస్టాబ్లిష్డ్ యాక్టరే, ఆయన చాలా ఫేమస్సే, ఆయన ఏ రోజు నిర్మాతగా మారకుండా మంచి సినిమాలు తీయాలి అని అంటే మరి ఎవరికైనా అట్లాగే అనిపిస్తుంది అనుకోండి, అది వేరే విషయం. ఇంకా బోర్డ్ అన్ని విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
నీకేమీ బులవుతున్నది.
వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మై మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారేవి చిత్రం కార్యక్రమానికి. సో ఫిల్మ్ ఇండస్ట్రీని చెన్నై నుంచి హైదరాబాద్ తరలించాలనే విషయం మీద ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల మధ్య వాళ్ళిద్దరికి మధ్య చిన్న గొడవ ఉంది. దాని విషయంలో కూడా గుమ్మడి గారు ఇరుక్కున్నారని నేను చెప్తూ ఉన్నాను. హైదరాబాద్కి మకాం మార్చాలి అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహాయంతో తెలుగు పరిశ్రమను సాధ్యమైనంత వరకు ఇక్కడికి పంపించే హైదరాబాద్కి తరలించేయాలని ఏఎన్ఆర్ గారు డిసైడ్ అయ్యారు. తనతో సినిమా తీసే నిర్మాతలు అందరూ కూడా హైదరాబాద్లోనే సినిమాలను నిర్మించాలని పట్టుబట్టడం మొదలుపెట్టారు. అప్పట్లో మూవీ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ తెలుగు మూవీ ఇండస్ట్రీకి పెద్దలుగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్నారు కాబట్టి తనని సంప్రదించి ఆ పైన ఈ స్టేట్మెంట్ చేసి ఉండాల్సింది అని ఎన్టీఆర్ ఫీల్ అయ్యారు. అంతకుముందు నిధుల సేకరణకు బయలుదేరుతూ తను ఒక్కడే బయలుదేరాడు కదా, నన్ను ఏమైనా సంప్రదించాడా, కలిసి రమ్మన్నాడా అనే అభిప్రాయంలో ఏఎన్ఆర్ గారు ఉన్నారు. ఆయన లాజిక్ కరెక్టే అయినా అది ఎన్టీఆర్ గారికి రుచించలేదు. అందుకని మూవీ ఇండస్ట్రీలో అంటే పరిశ్రమ తెలుగు సినిమాకి తరలడానికి వీలు లేదు, మద్రాసులోనే ఉండాలి, నా నిర్మాతలు అందరూ ఇక్కడే తీయాలి అని ఆయన పట్టుదల. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అండ్ ఆయన ఫ్రెండ్ చెన్నారెడ్డి రెవెన్యూ మినిస్టర్. 1964 నుంచి 71 వరకు బ్రహ్మానందరెడ్డి, అలాగే రెవెన్యూ మినిస్టర్ ఏమో 62 to 67 చెన్నారెడ్డి. ఆ విధంగా ఇండస్ట్రీ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ వర్గాలుగా అంటే హైదరాబాద్ మద్రాసు వర్గాలుగా విడిపోయింది. ఇద్దరి మూవీస్లోనూ వేసే క్యారెక్టర్ నటీనటులకి అటు ఇటు తిరగాల్సిన అవస్థ దాపురించింది. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ల మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నన్ని రోజులు ఉన్నాయి. అండ్ తర్వాత వాళ్ళిద్దరు పోట్లాడుకున్నప్పుడు ప్రత్యర్థులుగా మారి కలహించిన రోజులు ఉన్నాయి. అంటే భయము, ఏదో భయపడిపోయి మాట మాట అనేసుకోవడాలు ఇలాంటివేం లేవు. ఎప్పుడు కూడాను వాళ్ళకి మనస్పర్ధలు వచ్చినా కూడాను మరి అంత భయంకరంగా ఇప్పుడు ఫ్యాన్ వార్స్ కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైనా స్టార్ వార్స్ కానీ ఇలా ఉండేవి కాదు. బయటపడి ఎప్పుడు కూడాను అసలు మాట మాట అనుకోలేదు. ఈ ఫ్యాన్స్ ఉంటే అభిమాన సంఘాల ద్వారా పోరాటం సాగుతూ ఉండేది. అందుకని ఏ చిన్న గొడవైనా సరే పెద్దదిగా మారిపోయేది. అయితే ఈ క్యాంపులో పనిచేస్తూ ఉండగా ఆ క్యాంపు గురించి అడగడాలు, ఆ క్యాంపులో పనిచేస్తున్నప్పుడు ఈ క్యాంపు గురించి అడగడాలు, చెప్తే ఒక పాపము చెప్పకపోతే ఇంకో పాపము అన్నట్టు చిన్నవాళ్ళే కదా. ఆఖరికి గుమ్మడి గారు లాంటి సీనియర్స్ కూడా వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరికి గొడవ మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇరుకున పడేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ విజయ మూవీసే ఉందనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఒక బ్యానర్ ఉంది, ఆ బ్యానర్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరూ వర్క్ చేస్తారు క్వైట్ ఆబ్వియస్గా. సో అటువైపు ఆ బ్యానర్లో పనిచేస్తున్నారంట కదా, ఏంటి ఆ స్టోరీ ఏంటి, అసలు ఆయన ఏం చేస్తున్నారు, ఇట్లా ఏదైనా అడిగితే చెప్తే ఏం బాధ, చెప్పకపోతే ఏం బాధ అని వీళ్ళ అసలు ఒక మామూలు ఇరకటం కాదు అది. అదే చిన్నవాళ్ళు అని అనుకో, చిన్నవాళ్ళు అనుకోండి అడిగితే చెప్పకపోతే కోపాలు వస్తూ ఉంటాయి. గుమ్మడి గారు లాంటి వాళ్ళు కూడా ఇరుకుని పడేవాళ్ళంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా. అండ్ గుమ్మడి గారు ఇద్దరితోటి చాలా మూవీస్లో నటించినా కూడా పర్సనాలిటీ దృష్ట్యా ఏఎన్ఆర్ గారు పక్కన ఎక్కువగా నటించేవారు, ఎన్టీఆర్ గారి పక్కన రంగారావు గారు నటించేవారు. ఏఎన్ఆర్తో వరుసగా సినిమాలు తీసే అన్నపూర్ణ, జగపతి, పిఏపీ, పద్మశ్రీ లాంటి ప్రొడ్యూసర్స్ అందరూ, అంటే ఆ సంస్థలన్నీ కూడా హైదరాబాద్లో సినిమాలు తీయడం వల్ల ఆల్మోస్ట్ నెలలో 20 రోజులు ఈయన హైదరాబాద్లోనే ఉండేవారు. ఓరోజు సారథి స్టూడియోలో గుమ్మడి ఏఎన్ఆర్ గారితో షూటింగ్లో ఉండగా చెన్నారెడ్డి గారు స్టూడియోకి వచ్చి తెలుగు పరిశ్రమ ఇక్కడికి తరలి రావడానికి ఏం చేస్తే మంచిది అని ఏఎన్ఆర్ను అడిగారు. ఇప్పుడు ఒక మూవీ షూటింగ్లో ఉన్నప్పుడు చెన్నారెడ్డి సారథి స్టూడియోస్కి వస్తే అప్పుడు గుమ్మడి ఏఎన్ఆర్ పక్కపక్కనే ఉన్నారు, ఏదో యాక్టింగ్ చేస్తున్నారు, అప్పుడు అది మూవీకి ఏదో చేస్తున్నారు. అయితే ఏం చేస్తే మంచిది అని అడిగితే మద్రాసులో గవర్నమెంట్ స్టూడియోస్ కట్టుకోవడానికి కారు చౌకగా 100 ఎకరాలు ఇచ్చింది కాబట్టి అక్కడ స్టూడియోలు వెలిసాయి, అదే ఇక్కడ కూడా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక 300 ఎకరాలు స్థలం ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఏర్పడుతుంది అని ఏఎన్ఆర్ అన్నారు. అంటే లైక్ ఇప్పుడు మన కేబియన్ పార్క్ ఉంది కదా వాకర్స్ అట్లాంటి ప్లేస్లో అనుకోండి. సరే చెన్నారెడ్డి ఏఎన్ఆర్ని గుమ్మడిని తీసుకెళ్ళి ఆ స్థలాన్ని చూపించారు. ఆ స్కెడ్యూల్ పూర్తయిపోయి గుమ్మడి ఎన్టీఆర్ కాంబినేషన్లో వేస్తున్న ఒక మూవీ షూటింగ్ కోసం మద్రాసు వెళ్ళారు. మేకప్ రూమ్లో మామూలుగా ఏదో మాట్లాడుతూ ఉంటే ఎన్టీఆర్ ఏంటి హైదరాబాద్ విశేషాలు అని అడిగితే గుమ్మడి జరిగింది చెప్పారు. వెంటనే ఎన్టీఆర్ గారికి కోపం వచ్చింది, తరానంత కోపం వచ్చింది. అసలు నా ప్రమేయం లేకుండా మీరంతా హైదరాబాద్లో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయగలరా అంటూ కొంచెం సీరియస్గానే వీళ్ళిద్దరినీ కలిపి తిట్టడం మొదలుపెట్టారు. అలాంటి మాటలు అప్పటి వరకు ఆయన నోట వినని గుమ్మడి నిర్ఘాంతపోయి ఏదో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతే మీరు ఇంకా అసలే మాట్లాడద్దు అని గద్దించారు. ఈవెన్ షూటింగ్ టైంలో కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. అప్పటి వరకు తనకి చాలా క్లోజ్ అనుకున్నటువంటి ఎన్టీఆర్ ఇంత కఠినంగా మాట్లాడడం మీద గుమ్మడి తర్కించుకున్నారు. బాగా తర్కించుకుని హైదరాబాద్లో తనకి వ్యతిరేకంగా జరిగే కుట్రలు కుతంత్రాలు తెలిసి కూడా తనను ఆత్మీయుడిగా భావించిన గుమ్మడి చెప్పలేదు అని ఎన్టీఆర్ ఫీల్ అయి ఉంటారని అనుకున్నారు. నెక్స్ట్ రోజే హైదరాబాద్ రావాల్సి వచ్చింది ఏఎన్ఆర్తో షూటింగ్. ఆయన ఏంటి మద్రాసు విశేషాలు అని అడిగారు. 2 రోజులు రామారావు గారు నేను కలిసి పనిచేశాం అన్నారు గుమ్మడి. చెప్పారు గారే నన్ను ఏ మోతాదులో తిడుతున్నారు ఏంటి అని అడిగారు ఏఎన్ఆర్. అడిగేసరికి గుమ్మడి మెల్లిగా ఆయన చాలా బాధపడుతున్న మాట అయితే నిజము, మీరు ఆయన్ని సంప్రదించకుండా ఆయన ప్రమేయం లేకుండా ఇదంతా చేస్తున్నారనే భావం ఆయనలో ఉంది అని చెప్పబోతే ఏఎన్ఆర్ ఒక మాట అన్నారు, మీరు లౌక్యంగా సానుకూల పద్ధతిలో మాట్లాడుతున్నారు, నాకు అసలు విషయం తెలుసు, పరిశ్రమ పరంగా ఆయన చాలా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు, మరి నన్ను ఎప్పుడూ సంప్రదించలేదే అని అన్నారు. గుమ్మడి దగ్గర దానికి ఆన్సర్ లేకపోయింది. సో మద్రాసు తిరిగి వచ్చాక ఏకాంతంలో కలిసి విషయాలు వివరంగా చెప్దామని చూసినా కూడా అసలు ఎన్టీఆర్ గారు ఆ అవకాశం ఇవ్వలేదు ఆయనకి. గుమ్మడిని శత్రువుగానే చూశారు. అప్పటి వరకు ఆయన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి వచ్చే ఎన్టీఆర్ గుమ్మడి కూతురి పెళ్ళికి అసలు వెళ్ళనే లేదు. తర్వాత ఏం జరిగింది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
కలువల తిరునవ్వులే కన్నెలను సిగ్గులే వెంటనంటి పిలిచినప్పుడు చంద్రుడా వాణి విడువ మనకు తరమౌన చంద్రుడా ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకే లోయి మా వెన్ను తట్టి పిలిచింది నీవేనో రాజా
హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సరే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ వల్ల గుమ్మడి కూతురి పెళ్ళికి కూడాను వెళ్ళలేనంతగా ప్రతి శుభకార్యానికి వచ్చేటటువంటి ఎన్టీఆర్ గారు దానికి కూడా రాలేదు. ఇంతలో అప్పటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి మద్రాసు వస్తే ఈ తెలుగు ప్రొడ్యూసర్స్ పక్షాన విజయ గార్డెన్స్లో ఆయనతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఎన్టీఆర్ తరఫు నిర్మాతలు కొందరు ఒక రిక్విజిషన్ లెటర్ ఇచ్చారు, వినతి పత్రం ఇచ్చారు. దాంట్లో ఏంటంటే, ఇక్కడ నాగేశ్వరరావు అనే వ్యక్తి తెలుగు తమిళ విభేదాలు వెదజల్లి హైదరాబాద్ పారిపోయారు, మీరు ఆయన మాటలు వినొద్దు అని దాని సారాంశం. టోటల్గా అడ్జిస్ట్ ఆఫ్ ది లెటర్ అది. ఇది విన్న గుమ్మడి గారు ఒక వ్యక్తి పేరు పెట్టి నిందలు వేస్తూ ఒక ముఖ్యమంత్రికి మెమరాండం ఇవ్వడం కరెక్ట్ కాదు అని నిరసన వ్యక్తం చేశారు. అది ఎన్టీఆర్కి తెలిసి గుమ్మడి మీద మరింత కోపం తెచ్చుకున్నారు. ఒక 4-5 ఏళ్ల పాటు దూరంగా ఉంచారు. ఈ మధ్యకాలంలో సరే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఏదన్నా ఒక సందర్భంలో కలిసిన మంచి చెడ్డ మాట్లాడుకోవడం, వాళ్ళిద్దరి మధ్య మాటలు అటు ఇటు మోసి వాళ్ళ మధ్య ఇంకా అగాధం సృష్టించింది ఎవరో తెలుసుకోవడం, ఇవన్నీ జరిగింది. ఆ తెలుసుకున్న తర్వాత కలిసి పనిచేయడానికి వాళ్ళు డిసైడ్ అయ్యారు. సరే స్టార్ హీరోస్ ఇద్దరి మధ్య, అంటే అప్పట్లో మరి వాళ్ళిద్దరే మెయిన్ స్తంభాలు కదా, సో వాళ్ళిద్దరి మధ్య వాతావరణం చల్లబడడంతో మధ్యలో వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్కి గుమ్మడి మీద కోపం తగ్గి తన సొంత సినిమాలో గెస్ట్ అపియరెన్స్గా గుమ్మడిని తీసుకున్నప్పుడు ఆయన సంతోషంగా వెళ్ళి వేశారు. ఇవన్నీ కూడా గుమ్మడి గారు తన ఆత్మకథ తీపి గుర్తులు చేదు జ్ఞాపకాల్లో విపులంగా రాశారు. సో ఈ ఇన్సిడెంట్ వల్ల తెలిసేది ఏంటంటే, ఏఎన్ఆర్ పైన పంతంతో తెలుగు చిత్రసీమ హైదరాబాద్కి రాకుండా ఎన్టీఆర్ గారు చాలా కాలం అడ్డుకున్నారు, కానీ ఆ విషయంలో చివరికి ఏఎన్ఆర్దే పై చేయింది. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశారు. కొద్ది కొద్దిగా పరిశ్రమ హైదరాబాద్కి తరలొచ్చింది. చివరికి ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ వచ్చి స్టూడియో కట్టాల్సి వచ్చింది, ఇక్కడ సినిమాలు తీయాల్సి వచ్చింది. కొంతకాలానికి ఆయనే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యి మిగతా వాళ్ళని కూడా తరలు రమ్మనమని పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. ఒకప్పుడు సౌత్ ఇండియన్ మూవీస్ అన్నీ మద్రాసులోనే తయారయ్యేవి, తర్వాత క్రమేపీ కన్నడ మలయాళ సినిమాలు కూడా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఆ తరలింపు కారణంగా ఇంకప్పుడు అసలు విభేదాలు అనేవి రాలేదు. కానీ తెలుగు పరిశ్రమ విషయంలో మాత్రమే రెండు క్యాంపులుగా విడిపోయి కొట్టుకోవడం అనేది, అంటే అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు అనేవి రావడం జరిగింది. కారణం ఇద్దరు హీరోల మధ్య ఉన్నటువంటి పంతాలు, పట్టింపులు, ఇంకా రకరకాలు, మీరేమన్నా పేరు పెట్టుకోండి దానికి. సో అవన్నీ కూడాను అది. ఇంకా ఆ తర్వాత నుంచి మూవీస్ ఏమైనా తీసినా చేసినా మళ్ళీ మామూలుగానే ఒకళ్ళ ఒక క్యాంపులో ఉన్న వాళ్ళు ఇంకో క్యాంపులో వాళ్ళకి వాళ్ళతో మాట్లాడటం చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సెంటర్లోనేమో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద రాజకీయ ప్రేరితమైనటువంటి ప్యారడీ సినిమాలు తయారయ్యాయని చాలామందికి తెలుసు. అంటే మూవీ గ్లామర్ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఎన్టీఆర్ని దింపడానికి మూవీసే ఆయుధము అని కాంగ్రెస్ లెక్కేసింది. కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఎన్టీఆర్తో కొంతకాలం కాస్త ఫ్రెండ్షిప్, కొంతకాలం వైరము, ఇవన్నీ పాటించినటువంటి నటుడు నిర్మాత ఆయన కృష్ణ ఆ సినిమాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా వెన్నుదన్నుగా నిలిచారు అని అంటారు. అది ఎంతవరకు నిజమనేది అయితే తెలీదు, బట్ నా పిలుపే ప్రభంజనం అని 1986లో ఆయన బ్యానర్ మీద పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తీశారు. తను హీరో, త్రిలింగ రాజ్యాధిపతి అంటూ ఎన్టీఆర్ని పోలినటువంటి క్యారెక్టర్ని పెట్టి కోదండరామయ్య అని పేరు పెట్టి ఆయన పరిపాలనను దుమ్మెత్తిపోశారు. రిటైర్మెంట్ ఏజ్లో అంటే 58 నుంచి 55కి, అంటే మూవీలో 59 నుంచి 56 అని చూపించారు, బట్ రిటైర్మెంట్ ఏజ్ని అప్పట్లో ఆయన 58 నుంచి 55కి తగ్గించడం వల్ల ఒక టీచర్ గుండె పగిలి చనిపోవడం, ఇద్దరు అల్లుళ్ళు పాలనలో జోక్యం చేసుకోవడం, మిగతా వాళ్ళందరూ తనకి వంగి వంగి దండాలు పెట్టాలని పాలకుడు ఆశించడం, మాటి మాటికి తెలుగు తెలుగు అంటూ ఉండడం లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ పెట్టి ఎన్టీఆర్ పైనే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి మరీ అస్త్రాలను సంధించారు. అప్పటిదాకా ఎన్టీఆర్ మూవీస్లో పలు ముఖ్య పాత్రలు పోషించినటువంటి సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ని అనుకరిస్తూ వేషం వేశారు. సినిమా క్లైమాక్స్లో కృష్ణ ఈ నియంతృత్వం మీద తిరగబడి విజయం సాధిస్తారు. కోదండరామయ్య పారిపోగా చిన్నల్లుడు జైలుకి వెళ్తాడు. కథ పెద్దగా లేకపోయినా ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ ప్రపంచ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీపతి రాజేశ్వర్ తన సంఘ సభ్యులతో కలిసి సినిమా హాల్ యజమానులందరినీ బెదిరించారు. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం అసలు అందరినీ ఒక్కసారి దులిపేశారు. వాస్తవాలను వక్రీకరించిన ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి ఉండకూడదు, కేంద్రం చేతిలో సెన్సార్ ఉంది కాబట్టి ఈ సినిమాకి సర్టిఫికేట్ వచ్చింది అని టీడీపీ నాయకులు అప్పట్లో ఆరోపించారు. దానికి కౌంటర్గా బాలకృష్ణ చేత ఒక సినిమా తీయించి విడుదల చేద్దామని టీడీపీ ఆలోచిస్తోందని ఇండియా టుడే తన అక్టోబర్ 15, 1986 సంచికలో రాసింది. అయితే అది కృష్ణ వ్యక్తిగత జీవితం మీద తీయాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన విధానం మీద తీయాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు అని రాసింది. మేబీ అది తేలకే ఆ సినిమా ఎప్పటికీ తీయలేకపోయారేమో. మరి ఆ తర్వాత 1987లో మండలాధీశుడు అని చెప్పి ఇంకొక మూవీ వచ్చింది. ఆ మూవీ అంటే ఇంచుమించు ఇట్లాగే, అంటే ఎన్టీఆర్ తన మూవీస్లో వేషాలు ఇచ్చి బాగా ప్రోత్సహించినటువంటి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్లో చేరి ఎన్టీఆర్ మీద పగబూ ఉన్నట్టు అడుగడుగున ప్యారడీ చేయిస్తూ ఆ సినిమాని డైరెక్ట్ చేశారు. ఎన్టీఆర్ పాత్రలో కోట శ్రీనివాసరావు గారు జీవించేశారని చెప్పొచ్చు. ఎన్టీఆర్కి ఆప్తులై ఉండి ఆయన సొంత సినిమాల్లో కూడా నటించిన భానుమతి గారు, గుమ్మడి వీళ్ళందరూ కూడా నటించారు. నా పిలిపే ప్రభంజన నటుడు సత్యనారాయణ మీద అటాక్ జరగలేదు, ఆయన ఎవరు బహిష్కరించలేదు. కానీ కోట శ్రీనివాసరావు పైన మాత్రం విజయవాడ రైల్వే స్టేషన్లో భౌతికపరమైనటువంటి దాడి జరిగింది. 4-5 ఏళ్ల పాటు నిర్మాతల బృందం ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. కృష్ణ ఆదుకోవడంతో కోట శ్రీనివాసరావుకి వేషాలు వచ్చినాయి. కొన్నాళ్ళు పోయాక కోట శ్రీనివాసరావు గారు ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ కనపడినప్పుడు వెళ్ళి నేను ఫలానా అని పరిచయం చేసుకుని కాళ్ళకి దండం పెట్టారు. ఎన్టీఆర్ ఓహో మీరా, మంచి నటులు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని వెళ్ళిపోయారు. అప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఊపిరి పీల్చుకుని అమ్మయ్యా అనుకున్నారట. ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి, చెప్తాను చిన్న విరామం తర్వాత.
గాలిలో పువ్వులై
తేలిపోదామయి హాయిలోనా,
గాలిలో పువ్వులై
తేలిపోదామయి హాయిలోనా.
నేనై కరుగుతు నీలో కలిసెదని,
హృదయములో నీ కదలిక నేనై ముదమలరించి మురిసెదని.
కామితమీడేరే కానుకగా మారే
కలలే నిజమాయే, గాలిలో పూలై తేలిపోదామయి హాయిలోనా.
దాగే చలువే నీరు,
సుందరమోన స్వప్నమే మీరు,
స్వప్నములోని స్వర్గమే నీవు. బ్రతుకులేరు
బ్రతుకేవల పాయి తేలిపోదామయి హాయిలోన గాలిలో పోలై తేలిపోదామయి హాయిలోన.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే బెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి 1989లో నవంబర్లో ఎలక్షన్స్ వచ్చినాయి. దానికి రెడీ అన్నట్టు ఇంకో రెండు మూవీస్ కూడా తయారైనాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే తెలుగు హిందీ భాషల్లో ఎన్టీఆర్ ఛారిటీ ట్రస్ట్ నిర్మాణంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ ప్లాన్ చేసి షూటింగుల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ అలా బిజీగా ఉన్నారు. రాజీవ్ గాంధీ నుంచి విడిపోయి వచ్చేసి ఆయనకి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన వీపీ సింగ్ వగైరాలని సినిమా ప్రారంభోత్సవానికి పిలిచారు. మీనాక్షి శేషాద్రికి మేనక పాత్ర ఇచ్చి ఆమెతో డాన్స్ కూడా షూట్ చేశారు. ఈ మూవీ నిర్మాణం ప్రజల విమర్శలకి గురైంది. చివరికి 1991లో రిలీజ్ చేశారు. ఇదే విశ్వామిత్ర థీమ్తోటే ఎన్నికలకి ముందు 1990 కలియుగ విశ్వామిత్ర అని, అది 1989లో రిలీజ్ అయింది బట్ 1990 కలియుగ విశ్వామిత్ర అని ఒకటి, గండిపేట రహస్యం, గండికోట రహస్యం కాదు గండిపేట రహస్యం అని ఈ రెండు మూవీస్ రిలీజ్ అయినాయి. ఫస్ట్ దాంట్లో విజయ్ చందర్, అంటే కలియుగ విశ్వామిత్రలో విజయ్ చందర్ ఎన్టీఆర్గా, ఆయనకి జోడీగా రమ్యకృష్ణ వేశారు. తర్వాత విలన్గా కమెడియన్గా పేరు తెచ్చుకున్న ప్రదీప్ శక్తి డైరెక్ట్ చేశారు. గండిపేటలో ఎన్టీఆర్కి స్టూడియో ఉంది. అక్కడున్న కుటీరంలో ఆయన ప్రధాని పదవి కోసం క్షుద్ర పూజలు ఏవో చేస్తున్నారని, చీర కట్టుకునేవాడని, తనకంటే వయసులో చిన్న ఆయన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఇలా బోలెడన్ని పుకార్లు పుట్టించేవాళ్ళు. వాటిని ఆసరా చేసుకుని గండిపేట రహస్యం తయారైంది. ఆ మూవీలో ముఖ్యమంత్రి పాలన ఎదిరించే యువకుడిగా నరేష్ నటించారు. విజయ నిర్మల్ కూడా నటించారు. డైరెక్షన్ వచ్చేసి ప్రభాకర్ రెడ్డి. కృష్ణ సినిమా ఓపెనింగ్లో కనబడి మాట్లాడతారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరుపడిన కమెడియన్ పృథ్వీ ఈ సినిమాతో తెరకి పరిచయమై ఎన్టీఆర్గా నటించారు. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు, కానీ ఎన్నికల్లో అప్పుడు టీడీపీ ఓడిపోయింది. కృష్ణ ఏలూరు నుంచి పార్లమెంట్ సీటుకు పోటీ చేశారు. తమ మీద ఉన్న సినిమాలు తీసినటువంటి కృష్ణను ఓడించాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ బోళ్ల బుల్లిరామయ్య అనే ధనికుడిని ప్రత్యర్థిగా నిలబెట్టింది. అయితే కృష్ణ విపరీతమైన ఆత్మవిశ్వాసంతో బుల్లిరామయ్యనే కాదు ఇక్కడికి వస్తే పెద్ద రామయ్యనే ఓడిస్తానని ప్రకటించారు. ఏదేమైనా ఆ ఎన్నికల్లో టీడీపీ చాలా విపరీతమైన ఓటమి పాలైంది. భయంకరంగా అసెంబ్లీ ఎన్నికల్లో దానికి 128 సీట్లు తగ్గి 74 వచ్చినాయి. కాంగ్రెస్ 50 సీట్ల నుంచి 181 వచ్చింది, ఎగబాకింది. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే టీడీపీ కేవలం 2 సీట్లు గెలిచింది. ఎన్టీఆర్ పెట్టి అధ్యక్షుడిగా ఉన్న నేషనల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా కూడా 2 సీట్లు మాత్రమే రావడంతో ఆయనకి విలువ పోయింది. వాళ్ళు ఈయనని మరీ ఏదో పూచిక పిల్లలాగా తీసిపారేశారు. మళ్ళీ 1994లో గెలిచి వచ్చేదాకా ఎన్టీఆర్కి అధికారం దూరమైంది. సినిమాలు చేసుకుంటూ తీసుకుంటూ అలా కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా వెలువడినటువంటి సినిమాల గురించి ఇదంతా మనకు తెలుసు. తెలియనిది ఏంటంటే ఎన్టీఆర్ కూడా రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా సినిమా ప్లాన్ చేశారు అని. దాని గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆత్మకథ కోతి కొమ్మచ్చిలో మనకి ఒక క్లూ దొరుకుతుంది. సినిమా వాళ్ళకి కథ చెప్పడంలో ఉండే కష్టాల గురించి రాస్తూ రమణ గారు ఇలా రాశారు. వీళ్ళని మించిన వీరశిల్పులు ఉన్నారు. తెలుగులో, తమిళంలో అన్ని చోట్ల రచయిత కథ చెప్తూ ఉండగా ముఖ్యమైన మలుపు పాయింట్లు వచ్చాక ఒకడు అరే అరే అనేవాడు. పక్కవాడు ఆశ్చర్యంగా చూసేవాడు. నిన్న సాయంత్రం మనం అనుకున్న లైన్ ఇదే కదా అంటాడు ఫస్ట్ వాడు. లైన్ ఏమిటి, డైలాగులతో కూడా చెప్పేస్తున్నాడు ఈయన అని రెండో వాడు అంటాడు. అందా ఇదే, సేమ్ టు సేమ్, అంతా ఇదే అని. సరే ఆయనకు అడ్డు రాకు, శాంతం చెప్పని అంటారు ఎవరో. అప్పటికే బిక్క చచ్చిపోయిన కవిగారు నీరసంగా మిగతా కథ చెప్పి తల వంచుకుంటారు. ఇదంతా, ఈ కథ అంతా మేము నిన్న రాత్రి అనుకున్నదే, నోట్స్ కూడా రాసుకున్నాం. ఏమనుకోకండి, మీరు చాలా టాలెంటెడ్, ఇలాంటివి ఇంకో 100 చెప్పగలరు అని భుజం తట్టి సాగనంపేసేవారు. కొత్తగా వస్తున్న కథకులు చాలామందికి ఇలా జరిగింది. ఎవరో వరకు ఎందుకు, నాకే ఇది అనుభవం అని ముళ్ళపూడి గారు రాసుకున్నారు. అయితే ఇది ఫస్ట్ పర్సన్లో చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి రమణ గారి ఆయన షూస్లో ఉండే చెప్తున్నాను. ఎవరి వరకు ఎందుకు, నాకే ఇది అనుభవం. బాంబే యాక్టర్ రాజ్ బబ్బర్ దగ్గర ఎన్టీఆర్ సీఎం పదవిలో ఉండగా అప్పుడే పదవిలోకి వచ్చిన రాజీవ్ గాంధీ గారి మీద ఒక ప్యారడీ తీయాలనుకున్నారు. అప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చి ఏ దోషాలు లేని మంచి మనిషిగా పేరున్న రాజీవ్ గాంధీ అంత క్లీన్ కాదని ప్రచారం చేయడం వాళ్ళ ఉద్దేశం. దానికి మిస్టర్ క్లీన్ అని పేరు పెట్టారు. నన్ను రాయమన్నారు. నేను స్థూలంగా కథ అనుకుని చెప్పాను. బాగుందని, డాన్నే డెవలప్ చేయమని అన్నారు. తయారయ్యాక అప్పటి ఎన్ఎఫ్డీసీ చైర్మన్ డివిఎస్ రాజు గారి ఇంట్లో ఫిలిం నగర్లో సిట్టింగ్ పెట్టారు. హిందీకి రాజ్ బబ్బర్ని, తెలుగుకి మోహన్ బాబు గారిని ఫిక్స్ చేశారు. వాళ్ళని పిలిచారు. ఆ మీటింగ్కి సీఎం తరఫున చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నేను కథ చెప్పడం మొదలైన 5 నిమిషాల తర్వాత సభాష్ క్యా బాత్ హే అన్నారు బాంబే బబ్బర్ గారు. ఇంకో నిమిషంలో అరే కమాల్ హే, బహుత్ కమాల్ హే అని గట్టిగా అన్నారు. సేమ్ టు సేమ్ యహీ కహానీ, యహీ సీన్, వాహ్ కమాల్ అన్నారు. పొగుడుతున్నారనుకుని నేను సంతోషంగా ముందుకు సాగుతున్నాను. రాజుగారు ఆపండి అన్నారు ధాటిగా. నేను ఆపేశాను. అయోమయంగా చూశాను. నాతో వచ్చిన శ్రీరమణ గారి వంక కూడా చూశాను. ఆయనకేం అర్థం కాలేదు. రాజ్ బబ్బర్, అతని అసిస్టెంటు అంటే కూజా, ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చేసుకుంటున్నారు హోరాహోరీగా. ప్లీజ్ 1 మినిట్ అన్నారు రాజుగారు. ఏంటి సంగతి అన్నారు కొంచెం ఖచ్చితంగా. వాళ్ళు చెప్పిన దాని సారాంశం ఏంటంటే ఇదే కథ వాళ్ళు అల్లేసుకున్నారు. బాంబేలో మొదలుపెట్టి విమానం మెడ్రాస్ వచ్చేసరికి పూర్తి చేసేసారట. ఈ మెడ్రాస్ రైటర్ రమణ సాబ్కి ఇది ఎలా తెలిసింది, ఇదే లైన్ ఆఫ్ థాట్ ఎలా వచ్చింది అని వాళ్ళ ఆశ్చర్యం. అంటే యునో ద హోల్లీ కంప్లీట్లీ ఇట్స్ ఎ మిరాకిల్, బహుత్ కమాల్ హే, సేమ్ టు సేమ్ అన్నారు బబ్బర్. ఈ కథ సీఎం గారు, నేను నిన్ననే విన్నాం, నాకు కథ అంతా తెలుసు. మీరు మిగతా చెప్పండి, టూకీగా క్లైమాక్స్, ఒక్క ముఖ్యమైన ఇన్సిడెంట్ అన్నారు రాజుగారు. రాజ్ బబ్బర్ అతని తోడు నీడ కంగారు పడ్డారు. అది అఫ్కోర్స్ ఐ మీన్ యూ మీన్ అని నీళ్ళు నమలుతున్నారు. సరే ఫోన్ మోగింది. అవసరాన్ని బట్టే మోగే ఫోన్లు అలర్ట్గా ఉంటాయి. రాజుగారు తీసుకున్నారు. అలాగే అని ఫోన్ పెట్టేశారు. అర్జెంట్ మీటింగ్, కల్ మిలేంగే అన్నారు లేచి నుంచుని. అందరం లేచాం. రాజుగారు కదులుతూ ఉండగా రాజ్ బబ్బర్ ఆయనకు ఒక బిల్లు చేతికిచ్చాడు. అది బాంబే టైలర్స్ కచ్చిన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన బిల్లు 32,000. రాజీవ్ గాంధీ రూపంలో మిస్టర్ క్లీన్గా బబ్బర్ నటించబోయే వేషానికి కాస్ట్యూమ్ స్టా. ఇది రమణ గారు రాసినది. అంటే ఎన్టీఆర్ కూడా రాజీవ్ మీద చిత్ర ప్రతీకారం ప్లాన్ చేశారన్నమాట. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఏదేమైనా 1989లో అటు రాజీవ్ గాంధీ ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ ఓడిపోయారు. తర్వాత ఎప్పుడు కాస్త నెక్స్ట్ టర్మ్ అప్పటికి రాజకీయాల్లో ప్రయోజనాలతో సినిమాలు వచ్చినట్టు పెద్ద లేదు. ఇప్పుడు మళ్ళీ అసలు ఒక రేంజ్లో, ఒక ఊపులో మొత్తం అంతా కూడాను సినిమాల మీదే బేస్ చేసుకుని మరీ ఈసారి ఎలక్షన్స్ అన్నీ కూడాను ప్రమోషన్స్, మామూలుగా ఎవరైనా సరే ఒక మైక్లో చెప్పి అంటే మొత్తం స్పీకర్స్ పెట్టి ఆటోలో అలాగా తిప్పుతూ ఉంటారు సందులు వీళ్ళకే ఓటేయండి వాళ్ళకే ఓటేయండి అని పాతకాలంలో. లేదు ఇంటింటికి పాంప్లెట్స్ పంచుతారు, రేడియోలో ప్రకటనలు ఇస్తారు, టీవీల్లో ప్రకటనలు ఇస్తారు, ఇవన్నీ దాటిపోయినాయి. ఇంటింటికి క్యాండిడేట్స్ వచ్చి ప్రచారం చేస్తారు. అలా కాకుండా కేవలం ఈసారి మరీ క్రూషియల్గా మూవీస్ ద్వారా ప్రచారాలు స్టార్ట్ చేశారు. మోదీ మీద వస్తోంది, వివేక్ ఓబ్రాయ్ చేస్తున్నాడు, తర్వాత యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, తర్వాత ఊరి, అటువైపు చూసుకుంటే బాల్ ఠాక్రే, ఇన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బయోపిక్లు టైప్లో వస్తున్నాయి. ఇక తెలుగులో చూసుకుంటే యాత్ర, తర్వాత నేనే ముఖ్యమంత్రిని, తర్వాత ఏమో కథానాయకుడు, మహానాయకుడు, లక్ష్మీశెట్టి గారు, వీరగ్రంథం, ఒకటేంటి అసలు అన్ని వరుసబెట్టి అన్ని సినిమాలు, అందరు పార్టీ వాళ్ళు సినిమాల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో ఆ విధంగా చూసుకున్న ట్రెండింగ్ అవుతోంది. కాబట్టి ఇప్పుడు వర్మస్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏదైతే ఉందో అది వైసీపీకి మద్దతుగా ఉందంటే అది ఆ కేటగిరీలోకే వస్తుంది. ఇట్లాగే అన్ని రకాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు, ఇదివరకు పేపరు తర్వాత టీవీ ఛానళ్ళు ఇవి ఉంటే సరిపోయేమనుకుంటారు. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉండాలేమో వాళ్ళ గురించి, వాళ్ళు చేసే వాటి గురించి సినిమాలు తీయడానికి అని ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇంత భయంకరంగా ఉంటున్నాయి రాజకీయాలు. సరే, ఈ వారానికి ఇంతటితో ఆపేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎన్టీఆర్ గారి నుంచి మరిన్ని విషయాలు చెప్తాను. బట్ మండే నుంచి మళ్ళీ మన రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయి అనుకోండి. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం, ఫిబ్రవరి 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.